కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేను. యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వాన్ని బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనిచున్నారు. కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవనని తలంచుకొనిచున్నాను. గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపకుండానట్లు చేయడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నా. మేము శరీరధారులమే నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కమును దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చేరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకునేళ్ళు అతడు ఎలాగూ క్రీస్తు వాడో అలాగే మేమను క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవరను. ప్రభునందు ప్రియులరా, మనం చదివిన వాక్య భాగంలో పౌలు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, మేము యుద్ధంలో ఉన్నాము అంటున్నాడు. 3వ వచనం, మేము శరీరధారులమే నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారముగా యుద్ధం చేయం. కొందరు మమ్మల్ని శరీర ప్రకారంగా నడుచుకుంటున్నారు అంటున్నారు. 2వ వచనం ఆ మాట మాట్లాడతాడు. శరీర ప్రకారముగా నడుచుకున్న వారమని మమ్మను కూర్చి కొందరు అనుకునిచున్నారు. మేము శరీర ప్రకారంగా నడుచుకోవట్లేదు, మేము శరీర ప్రకారంగా యుద్ధం చేయట్లేదు. అవును, మేము యుద్ధంలోనే ఉన్నాం, మేము యుద్ధంలో ఉన్నాము, మేము పోరాటంలో ఉన్నాము. కానీ శరీర సంబంధమైన పోరాటం కాదు, శరీర సంబంధమైన యుద్ధం కాదు అంటాడు ఆయన. 4వ వచనం, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మా యుద్ధోపకరణాలు, మా వెపన్స్, అవి దేవుని ముందున్న దుర్గాలను పడదోసే బలమైన ఆయుధాలు మా దగ్గర ఉన్నవి. ఇది శరీర సంబంధమైన యుద్ధం కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, నిజముగా మనం వారియర్స్ అన్న విషయం వాక్యం మాట్లాడుతుంది. మనం యోధులము, సైనికులము అని వాక్యం మాట్లాడుతుంది. క్రైస్తవ విశ్వాసము ఆశీర్వాదం లెక్క పెట్టుకోవడం కాదు, కాని క్రైస్తవ విశ్వాసము ఆశీర్వాదాల కొరకు పరిగెట్టడం కాదు, కాని క్రైస్తవ విశ్వాసము లోకానికి ఎదురు ఎదటం, సులువుగా చిక్కులు పెట్టు పాపం, ఆశీర్వాదాలుగా కనబడుతున్న పాపాలు, లాభాలుగా కనబడుతున్న పాపాలు, అవన్నిటినీ అంచనా వేసుకుంటూ పోరాటం చేయటం అని మాట్లాడతాడు. ఇందుకే దేవుని ఎదుట ఉన్న బలమైన దుర్గాలు ఏంటి, ఆ దుర్గాలను మనం పరగొట్టడానికి మనకి ఇవ్వబడ్డ ఆయుధాలేంటి, ఈ ఆత్మీయ యుద్ధం ఏంటి, ఆత్మీయ యుద్ధోపకరణాలేంటి అన్నది అర్థం కావడానికి కొన్ని కీలకమైన విషయాలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నా. అందులో ఆయన అంటాడు 5వ వచనం, ఎలాంటి దుర్గాలు మాట్లాడుతున్నాడు, మేము వితర్కములను, మా యుద్ధం వితర్కముతో, మా యుద్ధం దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకముతో, ప్రతి ఆలోచనతో అంటాడు. దేవుణ్ణి గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ఆలోచనలతో మా యుద్ధం, వితర్కములతో మా యుద్ధం, దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న జ్ఞానంతో మా యుద్ధం అని మాట్లాడుతున్నాడు ఆయన. కావున ప్రియులారా, కిందకు వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్నాడు. 8వ వచనం సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. ఎవడైనా తాను క్రీస్తు వాడని నమ్ముకుని ఎడల అతడు ఎలాగో క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకునవలను. మమ్మల్ని క్రీస్తు వారము కాము, మేము శరీర సంబంధులము అని మమ్మల్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. అలాంటి వారితో మా పోరాటం అని కూడా పౌలు మాట్లాడుతూ ఉన్నారు. తవనందు ప్రియులరా, నిజముగా మనం భౌతికమైన యుద్ధాలు, విరోచితమైన యుద్ధాలు, పోరాటాలు, అందుకే ఈ సినిమాలకన్నిటికీ బలం ఏంటంటే ఫైట్స్ పోరాటాలు, అవి చూడడానికి చాలా బాగుంటాయి, చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి కదా. అంతమంది పరిగెడతా ఉన్నారు, ఆకర్షించబడతా ఉన్నారు. అవినీతి మీద అనీతికి విజయం, అసత్యం మీద సత్యానికి విజయం, అట్లాంటివి చాలా బాగుంటాయి. నిజమే, అసత్యం ఓడిపోవాలి, అవినీతి ఓడిపోవాలి, దుర్మార్గం ఓడిపోవాలి, దుష్టుడు నశించిపోవాలి, విలన్ చచ్చిపోవాలి. అట్లాంటిది సాధారణంగా మనందరి మనసులోని కోరుకునే అభిలాష. చెడ్డతనం, చెడు, దుర్మార్గం అంతరించిపోవాలి, దానికి పోరాటం చేయాలి అన్నప్పుడు నిజంగా దృశ్య రూపానికి ఫిజికల్ ఫైట్ ఎంత రక్తం మరిగేటట్లుగా ఉంటుందో మనకు తెలుసు. పౌలు భక్తుడు, మీరు ఫిజికల్ ఫైట్ కోసం తెలుసు కానీ మీకు స్పిరిచువల్ ఫైట్ కోసం తెలియాలి. కాబట్టి స్పిరిచువల్ వెపన్స్ తెలియాలి, స్పిరిచువల్ వార్ఫేర్ తెలియాలి. అభౌతిక ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మీకు తెలియాలి, శత్రువు యొక్క తంత్రాలు మీకు తెలియాలి, శత్రువు దాడి చేసే విధానం మీకు తెలియాలి, మేము వాటితో పోరాడుతున్నాము అని మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ఇలా అంటాడు. 11వ అధ్యాయం 3వ వచనం సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవనేమో అని భయపడుచున్నాము. ఎట్లాగా సాతాను అవ్వను మోసం చేశాడు, ఎట్లాగా సాతాను అవ్వను ఓడించాడంటే అక్కడేమీ ఫిజికల్ వార్ఫేర్ ఏమి జరగలే, కుట్లాట్లు ఏం జరగలే, పారిపోవడం, పరిగెట్టడం, పట్టుకోవడం అట్లాంటివి ఏమి లేవు. క్యాజువల్ కాన్వర్జేషన్, మాటలు అంతే. అపవాది మాట్లాడుతున్నాడు, వాడి మాటలు వింటా ఉంది ఆ బొమ్మ, వాడి మాటలు లాభం అనిపించింది, వాడి మాటలు ప్రయోజనం అనిపించింది, ఆ మాటలకు లోబడింది, ఆమె ఆ మాటలు పాటించింది, వద్దు అన్న ఆ పని చేసింది, అవిధేయతను చూపించింది, అంతే. ఇట్ అయిపోయింది, అవ్వ ఓడిపోయింది, ఆదాము ఓడిపోయాడు, దేవుడి ప్రణాళిక చెడిపోయింది, దేవుని సృష్టి మీదకి శాపం వచ్చింది, భూమి మీదకి శాపం వచ్చింది, మానవ జాతి మీదకి శాపం వచ్చింది. వెనకాల ఏమి వీరోచితమైన యుద్ధం జరిగింది? ఏమి వీరోచితమైన యుద్ధం జరగలే, జస్ట్ మాటలంతే, తలంపులు, ఆలోచనలు. వాడు చెప్పిన ఆలోచనలు, వాడు చెప్పిన తలంపులు, వాడు చెప్పిన మాయ మాటలకు ఆమె వింది, అంతే. అక్కడతోటి ఎంత నష్టం జరిగిపోయిందో, ఎంత ఘోరంగా ఓడిపోయిందో, ఎంత పతనం వచ్చిందో కూడా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కావున ప్రియులరా, శత్రువుతో మనం తలపడ్డం, అపవాది సమూహంతో తలపడడం అన్న మాట దగ్గర మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది మనసు మీద జరిగే దాడి, ఇది మానసికంగా జరిగే దాడి, ఇది తలంపుల మీద, ఊహల మీద జరిగే దాడి. అందుకే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆయన అంటాడు, 3, 4, 5 వచనాల్లో మాట మాట్లాడుతున్నాడు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవి మా యుద్ధోపకరణాలు దుర్గాలను కూల్చగలిగినంత బలమైనవి. ఏంటి ఆ దుర్గాలు అంటే, వితర్కం, దేవుని జ్ఞానాన్ని అడ్డగించు ఆలోచనలు, దేవుడి జ్ఞానాన్ని అడ్డగించు ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు. మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా బాగా పిల్లల విషయంలో బాధ్యత కలిగి 3.5 సంవత్సరాలకే స్కూల్లో జాయిన్ చేస్తా ఉన్నా. సో 3.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి జ్ఞానం అందుతా ఉంది, వాళ్ళకి అక్షర జ్ఞానం అందుతా ఉంది, లోక జ్ఞానం అందుతా ఉంది. 3.5 సంవత్సరాల దాకా ఆగాల్సిన పనిలా, సంవత్సర కాలానికి వాళ్ళ చేతిలో ఒక సెల్ ఫోన్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతా ఉంది. వాళ్ళు చక్కగా సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు, సెల్ ఫోన్ లోంచి కూడా వాళ్ళ మైండ్ లోకి జ్ఞానం వెళ్తా ఉంది. ఏ జ్ఞానం? దేవుని ఎదుట దుర్గం, దేవుడు లేడు అనే జ్ఞానం, దేవుడి మీద ఆధారపడకుండా చేసే జ్ఞానం, దేవునికి అవిధేయత చూపించే జ్ఞానం, దేవుడు అసహించుకునే పాపాలు చిన్నప్పటి నుంచి నూరిపోసే జ్ఞానం, అక్కడి నుంచి వెళ్తా ఉంది. అందుకే జ్ఞానం 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 అని మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ రాయబడ్డ వాక్య భాగంలో ఆ మాట ఉంది కదా, ఆ మాట రాయబడింది కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనం, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకం. దైవ జ్ఞానం కాదు, కానీ పేరు మాత్రం జ్ఞానమే. అందుకే చాలా సార్లు మనం పిల్లలు స్కూల్ కు పంపిస్తా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని కోట్ చేస్తాం. ఏ వాక్యం? యాకోబు పత్రిక 3వ అధ్యాయం కోట్ చేస్తాం. 3వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా? అయితే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు ధారాళంగా దయచేసేస్తాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు జ్ఞానం ఇచ్చేస్తాడు. ఏ జ్ఞానం? సెల్ ఫోన్ జ్ఞానమా? ఏ జ్ఞానం? పుస్తకాల జ్ఞానమా? దేవునికి ఇదే చిన్న బిడ్డలు ఏం చేయాల్సిన పనిలా, అలా ఉంచేయండి చాలు. ఆ సెల్ ఫోన్ కప్పు ఉంచేయండి, ఆ స్కూల్ పుస్తకాలకు అప్పచెప్పేయండి. మీరు మధ్యలో ఏం చెప్పాల్సిన పనిలా. వాడికి యవ్వన కాలం వచ్చేసరికి లేకపోతే చిన్నప్పటి నుంచి భరించలేం, నా కడుపును చెడబుట్టావురా అన్న పరిస్థితుల్లోకి వెళ్తాడు. ఎందుకు కన్నానా అని బాధపడే పరిస్థితుల్లోకి వెళ్తారు. అంతగా ఆ దాడి జరుగుతూ ఉంది, అంతగా వాళ్ళ మైండ్ నింపబడుతుంది, వాళ్ళు ఆ దేవుడు లేడు అన్న పరిస్థితుల్లోకి వస్తారు, అట్లా అలా ఎదిగిపోతారు. కాబట్టి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో 2 రకాల జ్ఞానాల కొరకు వాక్యం మాట్లాడుతుంది. ఒకటి భూ సంబంధమైన జ్ఞానం, 15వ వచనం, ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యాల జ్ఞానం వంటిది. జ్ఞానంగా మార్కెట్ లో చాలా మంది అవుతున్నవన్నీ దేవుడి జ్ఞానం కాదు, అది పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు. జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మనం నేర్చుకున్న జ్ఞానం పరలోక సంబంధమైన జ్ఞానం కాదు. 3.5 సంవత్సరాలకే పిల్లలను నెత్తి మీద మోపుతా ఉన్న జ్ఞానం, వాళ్ళు రుద్దుతా ఉన్న జ్ఞానం పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు. భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యాల జ్ఞానం. ఏమవుతుంది? 16వ వచనం, మత్సరము, వివాదము, అల్లరి, నీచ కార్యం. ఆ జ్ఞానం యొక్క అవుట్పుట్, ఆ జ్ఞానంతో నింపబడ్డ వాళ్ళు వచ్చేది ప్రతి నీచ కార్యం, అల్లరి, మత్సరము, వివాదము. 17వ వచనంలో పైనుంచి వచ్చే జ్ఞానం, ప్రభువులో ఇచ్చే జ్ఞానం, లేదంటే వాక్య జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభు, క్రీస్తు దేవుడి జ్ఞానం, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. ఆ క్రీస్తు తత్వం ఎట్లా ఉంటుందో వాక్యం మాట్లాడుతుంది 15వ వచనంలో. అయితే పైనుంచి వచ్చే జ్ఞానం పవిత్రమైంది, వారి పరిశుద్ధతను కోరుకుంటారు, వారు పాపాన్ని అసహించుకుంటారు. యవ్వన కాలంలో 17 సంవత్సరాల వయసులో యోసేపుకు ఆ జ్ఞానం ఎక్కడదే? ఎందుకు పాపం చేయడానికి పారిపోతున్నాడు, పాపం నుంచి దూరంగా పారిపోతున్నాడు. నేను ఎట్లా ఇట్లు నేను నేను ఎలాగా ఇలాంటి దుష్కార్యం చేసి పాపం మూట కట్టుకుంటాను. ఆ యవన కాలంలో ఉన్న దానియేలు, దానియేలు స్నేహితులు ఆ బబులోను సంస్థానంలో రాజు భోజన పదార్థాలు అందిస్తా ఉంటే మేమెట్లాగా ఈ అపవిత్రమైనది పుచ్చుకుంటాము? ఏదేమైనా పర్లేదు, కానీ మేము మా పరిశుద్ధతను పాడు చేసుకోము, మా పరిశుద్ధతను మేము పాడు చేసుకోము. ఎక్కడది జ్ఞానం? ఇది లోకంలో ఎక్కడ మార్కెట్లో దొరకదు. పరిశుద్ధత కొరకు ప్రాకులాడడం మీకు జ్ఞానం అని మనకు బాగా తెలుసు. K2 డూప్లికేట్ బాగా తెలుసు. చూడడానికి మాత్రం రంగు అదే, కానీ బ్రాండ్ అది కాదు. డూప్లికేట్ చూడడానికి అలాగే ఉంటది, అలాగే ఉంటది. అవును, జ్ఞానముగా మార్కెట్ లో చలామణి అయిపోతుంది. జ్ఞానం కాదు డూప్లికేట్, భూ సంబంధమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం. బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా పిల్లల్ని జ్ఞానంలో పెంచాలి, జ్ఞానవంతులు కావాలి, బుద్ధిమంతులు కావాలి, చదువులు కావాలని చెప్పి చాలా ఆశతో మనం వాళ్ళని పెంచుతా ఉన్నాం. కానీ ఈ పరలోకపు జ్ఞానంలో నా పిల్లలు ఎదగాలి. పౌలు భక్తుడు అంటాడు, గమలియేలు పాదాల వద్ద ఆయన చిన్నప్పటి నుంచి అభ్యాసం చేశాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చదువుతాం, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చేను మాట్లాడాలి, పిల్లలకు నేర్పించాలి, బోధించాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు ఆయన పేరెంట్స్ తో మాట్లాడుతూ. నా జ్ఞానం, నా పిల్లలు నాకు దూరం చేయొద్దు. హోషే గ్రంథంలో మాట్లాడతాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. రాత్రి ఒక ఆయన అంటున్నాడు, దేవుడు వాకి జ్ఞానం కోసం మాట్లాడుతుంది. ఏ జ్ఞానం? ఏం మందులు మింగాలి, ఎట్లాగా ఆరోగ్యంగా ఉండాలి, ఆ జ్ఞానమా? శరీర సంబంధమైన జ్ఞానమా? శరీర సంబంధమైన పోరాటమా? శరీర సంబంధమైన యుద్ధమానో? ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధముగా అపేక్షించును. శరీర కార్యాలు భయంకరమైన పాపాల జాబితా. ఆత్మఫలం ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ భూ సంబంధమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం, వివాదం, నీచ కార్యం, అల్లరి పైనుంచి వచ్చే జ్ఞానం అలాంటిది కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వచనం. అయితే పైనుంచి వచ్చే జ్ఞానం పవిత్రమైంది, తర్వాత మొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడినది, తనికరముతో మంచి ఫలాలతో నిండుకున్నది, పక్షపాతమైన వేషధారణ లేనిదై ఉన్నది. మంచి సమాజం మనం చూడాలన్నా మంచి యంగ్ జనరేషన్, యంగ్ జనరేషన్ అన్న మాట దగ్గర దౌర్భాగ్యపు జనరేషన్ వస్తే ఏంటి ఉపయోగం? పరిశుద్ధమైన యంగ్ జనరేషన్, దేవునికి భయపడుతున్న యవన బృందం, దేవునికి దేవుని కృపను పొందుకున్న భవిష్యత్ తరాలు, దేవుని ఆశీర్వాదానికి పాత్రమైన భవిష్యత్ తరాలు. వాక్యం మన పిల్లలకు దూరం చేస్తే, పరలోక జ్ఞానాన్ని మన పిల్లలకు దూరం చేస్తే, దయ్యాల జ్ఞానం చేత వాళ్ళ మనసును నింపేస్తే, లోక జ్ఞానం చేత వాళ్ళ మనసును నింపేస్తే, దేవుని ఎదుట బలమైన దుర్గాలు. నువ్వెంత చెప్పినా వాడికి ఏమనిపిస్తుంది అంటే, మా అమ్మ పాతకాలపు మనిషి కాబట్టి గుడ్డిగా దేవుణ్ణి నమ్మేసుకుంది, వాళ్ళు పాతకాలం వాళ్ళు కాబట్టి దేవుణ్ణి గుడ్డిగా నమ్ముకుంటున్నారు. నేను ఎట్లా నమ్ముకుంటాను? సైన్స్ ఇస్ గ్రేటర్ దెన్ బైబుల్, మనీ ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్. అట్లాగే వెళ్తారు. నేను ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాను, ఎరా తమ్ముడు ఏం నీ ప్లాన్ అంటే, అన్న ఫ్లై అయిపోతాను. ఎక్కడికి? అమెరికా. ఏం చేస్తావు? డబ్బులు సంపాదిస్తాను. ఎంతకాలం అట్లాగా బతికినంత కాలం, తర్వాత ఏంటి పరిస్థితి తెలీదు. 60 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు చేస్తాం? గ్యారంటీ లేని జీవితం కొరకు ఎంతో తీవ్రతతో చదువుతూ పరిగెడుతూ చస్తే నరకానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్న భయంకరమైన మోసపు జ్ఞానం, విషపు జ్ఞానం, సాతాను జ్ఞానం. కావున పిల్లరా, దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా మన పోరాటం ఆలోచన విధానంతో పోరాటం, మన పోరాటం ఆ సాతాను ఎట్లాగా మనసును చెరిపేస్తున్నాడు దాంతో పోరాటం. అదే పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. సర్పం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనసును చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. దేవునికి దగ్గర అవుతున్నారా, దేవుడికి దూరం అవుతున్నారా? దేవుడు మెచ్చే కాండాక్ట్ పిల్లల్లో కనబడుతుందా, దేవుడు అసహించుకునే కాండాక్ట్ పిల్లలో కనబడుతుందా? ఎట్లా ఎదుగుతున్నారు, ఎట్లా ఎదుగుతున్నారు? చిన్నపిల్లలు భక్తిని ఎట్లా కొలుస్తారంటే, వాళ్ళ క్రిస్మస్ ప్రోగ్రామ్ లో ఏమంటారు దాన్ని, గెంతితే చాలు. పాటల్లో గెంతితే ఏమైంది, నీకు ఆడుతా పాడుతా గంతులేస్తే నీకు అది సరదా కాబట్టి శంఖలు గుద్దుకొని మా పిల్లలకి ఎంత భక్తిగా దేవుళ్ళు ఉన్నారో. అవునా, గంతితేనా, గంతితేనా? దేవుని వాక్యం అలా చెప్పట్లే, దేవుని వాక్యం అలా చెప్పట్లే. హృదయం అనే పలక మీద రాయాలి, మనసులో దేవుని వాక్యాన్ని ఉంచాలి, దేవుని వాక్యాన్ని మనసులో ఉంచాలి, నేర్పాలి, అభ్యాసం చేయాలి. బాలుడు నడవవలసిన త్రావణ వరకు నువ్వు నేర్పాలి. నువ్వు పిల్లలకి టీచింగ్ ఇవ్వకపోతే, వాళ్ళు నోరిప్పి వాళ్ళతో చెప్పించకపోతే, వాళ్ళంతటా వాళ్ళు దేవుణ్ణి వెతకాలి అన్న అన్వేషణ వాళ్ళు, ఆసక్తి జిజ్ఞాస వాళ్ళు పుట్టించకపోతే నటిస్తారు. నేను అంటాను, మన పిల్లల్ని టీవీలు ఆకర్షించి అంత బాగా మనం ఆకర్షించలేకపోతున్నాం. మన పిల్లల్ని సాతాను ఆకర్షించేంత బాగా దేవుడు ఆకర్షించట్లా. మనం ఎందుకో ఆత్మ సంబంధమైన విషయాల మీద కాక భౌతికమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెడతా ఉన్నాం. నిజంగా మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ వాక్యం మనతో మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఆ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, ఈ లోకం ఎలా పోతుందో మీరు అలాగే పోండి, లోకస్తులు ఎలా బతుకుతున్నారో మీరు అలాగే బతకండి. ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు ఆయన. నో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా ఏం మారాలి, మీ మనసులు మారాలి. మీ ఆకారం కాదు, రూపం కాదు, మార్పు జరగాల్సింది లోపల నుంచి రావాలి. ఇంటర్నల్ ట్రాన్స్ఫార్మేషన్ ఉండాలి, మైండ్ ట్రాన్స్ఫార్మేషన్ ఉండాలి, ఆలోచన విధానం మారాలి, ఆలోచన విధానం మారాలి. మీ మనసులు మారి నూతన మగటం వలన రూపాంతరం పొందండి. సాతాను పనిచేసేది మనసు మీద, దేవుని వాక్యం పనిచేసేది మనసు మీద. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయ 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం మనసులో కలిగేది, మనసులో కలిగి వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట అయితే విశ్వాసం కలుగును. కావున ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం భౌతిక ప్రపంచాన్ని కాదు అభౌతిక ప్రపంచాన్ని, మన భౌతిక ప్రపంచాన్ని కాదు ఆత్మీయ ప్రపంచాన్ని. మన పిల్లలు మూడు పూట్లా తిని వాళ్ళు బలంగా ముద్దుగా బుజ్జుగా ఉంటే ఎంత బాగున్నాడు అని ఎలాగైతే కళ్ళతో చూసి అనుకుంటామో, మనోనేత్రాలతో చూస్తే వాడు పొట్ట చింపితే అక్షరము కుందా అని ఎట్లాగైతే చదువును అంచనా వేస్తామో, వాడు పొట్ట చింపితే దేవుని వాక్యం ఏమైనా ఉందా, వాడికి దేవుడితో ఏమైనా కనెక్షన్ ఉందా, మనం అంచనా వేయకపోతే పిల్లల ఎదుగుదల కేవలం ఫిజికల్ గ్రోత్ మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎదుగుదల వాక్యం ఎట్లా మాట్లాడుతూ ఉంది. లూకాసు వార్త మొదటి అధ్యాయము 80వ వచనంలో, శిష్యువు ఎదిగి ఆత్మయందు బలము పొంది, ఎదుగుదల ఫిజికల్గే కాదు ఆత్మలో బలం పొందటం, ఆత్మలో బలం పొందటం కొరకు వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మలో బలం పొందాలి, ఫిజికల్ గా మాత్రమే కాదు, ఫిజికల్ గ్రోత్ మాత్రమే కాదు. ఆ మొదటి యోహాను పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయాలు వర్ధిల్లు. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలు వర్ధిల్లడం అంటే అడ్డగోలుగా వర్ధిల్లడం కాదు, శరీర సంబంధంగా వర్ధిల్లడం కాదు, ఆత్మీయంగా వర్ధిల్లుతా ఉంటే పూర్తిగా నీ అభివృద్ధి అంతా ఆత్మీయంగానే ఉంటది. ఆత్మీయంగా వర్ధిల్లుతూ శరీర సంబంధంగా వర్ధిల్లడం జరగదు. కావున ప్రియులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆత్మయందు బలం పొందడం, ఆత్మలో ఎదగటం, ఆత్మలో ఎదగటం. పిల్లల్ని ఎలాగైతే పరీక్షలు రాసి వాళ్ళ మానసికమైన ఎదుగుదల, వాళ్ళ ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, వాళ్ళ అండర్స్టాండింగ్ పవర్, వాళ్ళ రిమెంబరింగ్ పవర్ ఎట్లాగైతే మనం అంచనా వేస్తున్నామో, వాడి ప్రజెంటేషన్ ఎట్లా ఉంది, ఎట్లాగ లోపల ఎదుగుదల ఎలా కనిపిస్తుంది, ఎగ్జామ్స్ పెడితే కదా, పేపర్ మీద పెన్ పెడితే కదా, నోరిప్పితే కదా, తలది ఏమర్థమవుతుంది, తలది ఏమర్థమవుతుంది. కేవలం ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్ మనం అంచనా వేయాలి, స్పిరిచువల్ గ్రోత్ మనం అంచనా వేయాలి. మానసికమైన ఎదుగుదల ఉండాలి, ఆత్మీయమైన ఎదుగుదల ఉండాలి. ఒక్కవేళ మానసికమైన ఎదుగుదల, ఆత్మీయమైన ఎదుగుదలను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దేవుని ఎదుట బలమైన దుర్గాలు కట్టబడతాయి. దేవుడు వాళ్ళకు కనబడ్డం, దేవునికి వాళ్ళకి మధ్య ఈ భౌతిక జ్ఞానం, లోక జ్ఞానం, ఇహపరమైన జ్ఞానం, డబ్బు సంపాదించాలనే జ్ఞానం, పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెట్టే జ్ఞానం, అదే వాళ్ళ ఆంబిషన్. దానికోసమే బ్రతుకుతారు, దానికోసమే పరిగెడతారు. నా మటుకు నన్ను 5వ సంవత్సరంలో నన్ను మోసగించారు. నన్ను ఎట్లాగ మౌలు చేశారంటే, నేనే కాదు అందరూ అట్లాగ మౌళ్ళారని భావిస్తాను. దేనికోసం బ్రతకాలని? డబ్బు కోసం, డబ్బు సంపాదించడం కోసం. ఇదిగో మార్గం, బాగా చదువు, అదిగో డబ్బు వచ్చేస్తారు, నీ జీవితానికి తిరిగిలేదు అంతే. 20 సంవత్సరాలు అందులోనే సరిపోయింది కొట్టుకోవడం. డబ్బు 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 డబ్బు, దేవుడు ఎదుట కట్టబడ్డ బలమైన దుర్గాలు, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే బలమైన దుర్గాలు, దేవుడికి దూరంగా పారిపోతున్న పరిస్థితులు. కాబట్టి ప్రభునంద ప్రియులారా, మనసు మారాలి, మార్పు ఇంటర్నల్ గా స్టార్ట్ అవ్వాలి. వాక్యం హృదయంలో నాటబడాలి, హృదయం వాక్యం మనసులో నాటబడాలి. అది మన బాధ్యత, అది మన బాధ్యత అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కావున ప్రియులారా, అర్థం చేసుకోవాలి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదివితే, 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమే ఉన్నది. ఎలాగనగా, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రం లోబడినేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. అవదు, ఆత్మలో వర్ధిల్లుతూ దేహంలో వర్ధిల్లడం జరగదు. మా పిల్లలు లోకంలో, చదువుల్లో, మార్కుల్లో సూపర్ ఉండాలి, దేవుల్లో కూడా అలాగే ఉండాలి. నేనంటే అన్న కనీసం బ్యాలెన్స్ చేయట్లా కుదరదు. అరండి, ఎట్లా కుదిరితే లోక జ్ఞానం దేవుని జ్ఞానం ఎట్లా పుసుకుతుంది? నేను చెప్పగలిగిన మాట, నేను దేవుని వాక్యం నాకు అర్థమైనప్పుడు నా సమయం మార్కుల కోసం ఇచ్చించేవాడిని, ఆ తర్వాత నా సమయం దేవుని సంగతులు అర్థం చేసుకోవడానికి పూర్తిగా యూటర్న్ తీసుకున్నాను. ఎలాగైతే నీ చదువు ఏమైపోతుందిరా, ఎలాగైతే నీ భవిష్యత్తు ఏమైపోతుంది అన్న మాటలు వినబడతా ఉన్నా, అవును లోక జ్ఞాన దేవుని దృష్టికి వెర్రి కోసం చాలా కష్టపడ్డాను. నిజమైన జ్ఞానం కొరకు ఏమీ చేయలేదు. ముందు బ్యాలెన్స్ చేసుకోవాలంటే అక్కడ బాగానే ఉన్నాను, ఇక్కడ ఏమీ 0. అక్కడేమో 1st క్లాస్లో పాస్ అవుతుంది, ఇక్కడ 0. ముందు ఈ 0లోంచి కనీసం పాస్ అయ్యే పరిస్థితికి వస్తానని చెప్పి పూర్తిగా యూటర్న్ చేసుకున్నాను. ప్రభు కృపను బట్టి వాక్యం అర్థమైన తర్వాత వాక్యంలోంచి అన్ని విషయాలు చూడగలుగుతూ, వాక్యంలో అన్ని విషయాలు చూడగలుగుతూ. ఒకవేళ నేను రక్షణ పొంది పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావడానికి ముందు రక్షణ పొందాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, ఏది దేవుని జ్ఞానం, ఏది దెయ్యపు జ్ఞానం, ఏది సాతాను దాడి, ఏది దేవుని ప్రేమ అర్థం అవుతుంది. ఒకవేళ ముందు అది లేకపోతే, మనసు మారకపోతే, వాక్యం చేత హృదయం నింపుకోకపోతే కొట్టుకుపోవడమే, తేలితే నరకంలో తేలేది. నేను అంటాను చాలా టైం ఉంది, వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలు అప్పుడు బాగా కుస్తీలు పడతారు. ఆ కుస్తీలు పడే సమయానికి ముందు వాళ్ళకి ఈ వాక్యం అర్థమవ్వాలి, జ్ఞానం అర్థమవ్వాలి, జీవితం అర్థమవ్వాలి, ప్రభు అర్థమవ్వాలి, పరలోకం అర్థమవ్వాలి, నరకం అర్థమవ్వాలి. వాటిని మనం హృదయంలో ప్రింట్ చేయాలి. ఆ తర్వాత జీవితం అంటే కేవలం డబ్బు కాదు, జీవితం అంటే కేవలం పేరు సంపాదించడం కాదు, జీవితం అంటే స్వార్థం నా కోసం నేను బ్రతకడం కాదు, నా కోసం నేను బ్రతకడం కాదు. అర్థమవుతుంది, అవును మన కోసం మనమే బ్రతుకుతా ఉన్నాం, మన కోసం మనమే బ్రతుకుతున్నాం. దేవుడు మనకు డిజైన్ చేసి ఇచ్చిన బాడీలో ఏ ఆర్గన్ అయినా తీసుకోండి, దానికోసం అది బతకట్లా. నేను రెస్ట్ తీసుకోవాలి, నేను సుఖంగా ఉండాలి, నేను ఇంత కష్టపడాలి, రోజంతా కష్టపడి పనిచేయాలా అని గుండె అనుకోవట్లేదు, రోజంతా కష్టపడి పనిచేయాలా అని కిడ్నీలు అనుకోవట్లేదు, రోజంతా నాన్ స్టాప్ గా నేను పనిచేయాలా అని చెప్పి లంగ్స్ అనుకోవట్లేదు. ఎవ్రీ ఆర్గన్ పనిచేస్తా ఉంది ఫర్ ద కామన్ గుడ్ ఆఫ్ హెల్త్ బాడీ. శరీర యొక్క క్షేమం కొరకు, శరీరం యొక్క క్షేమం కొరకు, క్షేమాభివృద్ధి కొరకు అన్ని పనిచేస్తున్నాయి. ఏది దానికోసం అది పనిచేయట్లా, ఏదైనా దానికోసం అది పనిచేస్తుంది. బాడీలో ఏదైనా దానికోసం అదే బతుకుతుంది. బాడీలో ఏదైనా నాకేంటి లాభం అని చెప్పి దాని స్వార్థం చూసుకుంటుంది అనుకుంటే దట్ ఈజ్ క్యాన్సర్. క్యాన్సర్ అది పక్క వాళ్ళ కోసం పనిచేయట్లా, అది పక్క అవయవాల కొరకు, శరీరం కోసం కాదు, నాకేంటి అంటుంది. కాబట్టి ఎదుగుతా ఉంటది, ఎదుగుతా ఉంటది కనిక, ఎదుగుతా ఉంటది గడ్డ. నాకేంటి, నాకేంటి, నాకేంటి. అవును దేవుడు నిన్ను పుట్టించాడు దేవుని కొరకు, దేవుడు నిన్ను పుట్టించాడు దేవుని చిత్తం చేయడం కొరకు, నీ కొరకు నువ్వు కాదు అన్న విషయాలు పిల్లల హృదయంలో చిన్నప్పటి నుంచి మనం ఎరకపోతే వాడు నేర్చుకునే పాఠం ఒకటి, నాకేంటి దేవుడు వల్ల, నాకేంటి ఈ సమాజం వల్ల, నాకేంటి అమ్మ నాన్న వల్ల, నాకేంటి నాకేమిస్తారు, నాకేం చేస్తారు, నాకేం పెడతారు. వాడు స్వార్థపరుల్లాగా బతుకుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం, మన కోసం మనం కాదు, ఆయన కొరకు మనం చేసుకున్నాడు, ఆయన కొరకే మనం జీవించాలి, ఆయన కొరకే మన పిల్లలు బతకాలి, ఆయన కొరకే మనం పెంచాలి. లేకపోతే చాలా నష్టపోతాం. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ వచనం, ఎపిసిలకు రాసిన పత్రిక 4వ వచనము, ఎందుకనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమున దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే. అండర్లైన్ చేద్దాం, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనం మన కోసం కాదు తన కోసం. ఎట్లాంటి తరాన్ని మనం చూస్తున్నామంటే బ్రతికేది నా కోసమే, నాకేంటి, నాకేంటి, నాకేంటి. వ్యాధిగ్రస్తమైన సమాజం, జబ్బు పట్టిన సమాజం, క్యాన్సర్గా మారిపోయిన సమాజం, దేవుడికి పనికిరాని సమాజం, అట్లాంటి సమాజం తయారు చేస్తా ఉన్నాం. సాతాను తన కుయుక్తి చెప్పిన ఆదాము మనసును చెరిపినట్లుగా ఎలాంటి జ్ఞానం పిల్లలకు అందుతా ఉంది? వాళ్ళు నిజంగా ఏం చెప్పినా తీసుకోవడానికి, అడిగి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేంటి, అదేంటి, ఇదేంటి, అదేంటి, ఇదేంటి. ఏమైనా తల్లిదండ్రులుగా ఎవరి బాధ్యత? మన బాధ్యత, మన బాధ్యత. ప్రతి దానికి కర్త దేవుడు, ప్రతి దానికి కర్త దేవుడు అన్న విషయం అర్థం కాకపోతే క్లారిటీ మిస్ అవుతాడు, ఏమి అర్థం కాదు, దేవుడిని పక్కన పెడతాడు, దేవుడిని పక్కన పెడతాడు, మోసపోతాడు. కావున ప్రియులారు, ఆలోచన ఎప్పుడైనా సాతాన్ చేసేది ఆదాముకు ఆలోచన ఇచ్చినట్టుగా, యేసుక్రీస్తు ప్రభు కూడా ఆలోచన చెప్పినట్టుగా, చక్కటి సలహాలు, ఉచితమైన సలహాలు, పనికిరాని సలహాలు, ఎన్ని సలహాలు వస్తాయో. మీరు అబద్ధం, ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే అన్ని అబద్ధమే, ఏ రీల్ చూసినా అబద్ధమే, యూట్యూబ్ ఆన్ చేస్తే అబద్ధమే, అన్ని అబద్ధాలే. చూడడానికి భలే ఉంది, భలే ఉంది, భలే ఉంది, అసత్యం, అబద్ధం. నిజం కాదు అది, నిజం కాదు అది. ఎప్పుడైతే ఆలోచన సాతాను పుట్టిస్తాడో దాన్ని నమ్మితారు, దాన్ని నమ్మితే అలాగ పనిచేయడం ప్రారంభిస్తారు, అది అలవాటుగా మారుతుంది, అలాగే జీవితం వెళ్ళిపోతుంది. దేవుని ఎదుట బలమైన దుర్గం. ఎందుకు మారతలేదు, ఎందుకు రావట్లేదంటే పునాది ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన చేత వాళ్ళు పెంచబడతా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, సాతాను ఎట్లాగ దాడి చేస్తాడో దేవుని వాక్యం మాట్లాడుతా ఉంది. ఆ ఆదికాండ 3వ అధ్యాయం 1వ వచనంలో వాడు దేవుని మీద అనుమానం పుట్టిస్తాడు, దేవుని ఉనికిని అనుమానం పుట్టిస్తాడు, దేవుని మంచితనాన్ని అనుమానం పుట్టిస్తాడు. నిజమా? దేవుడు చెప్పాడా? దేవుడు ఏమైనా చెప్పాడా? దేవుడు చెప్పింది నిజమనుకుంటున్నావా? తింటే చస్తారని చెప్పాడా? చావనే చావరు. దేవుని ఆలోచన తప్పు, దేవుని ఆలోచన సరైనది కాదు. దేవుని వాక్యం కాదు మీకు క్షేమం, దేవుని మాట కాదు. ఆయన అన్నాడు, ఆకాశం భూమియు గతించును గాని నా మాటలు గతించు. దేవుని వాక్యం ఆత్మ జీవమై ఉంది, దేవుని వాక్యం ఆత్మజీవమై ఉంది. కాని వాక్యం కాదు, వాక్యం కాదు. వాక్యానికి ఏమాత్రం విలువ లేదు. వాక్యాన్ని మనం నేర్పించట్లేదు, వాక్యాన్ని ఒడిసి పట్టుకోవట్లేదు, వాక్యంలో పెంచాలనుకోవట్లేదు. వాడు సందేహం పుట్టిస్తాడు, వాడు సందేహం పుట్టిస్తాడు. దేవుని ప్రేమ మీద సందేహం, దేవుని వాగ్దానాల మీద సందేహం, పరలోకం మీద సందేహం. ఎబ్రిపత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుణ్ణి నమ్మని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారో దేవుడికి ఎట్లా మన పిల్లలంటే ఇష్టం? వాళ్ళ కోసం మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడా? వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడికి ఇష్టం లేని జీవితాలు, విశ్వాసం లేదు, దేవుడు నమ్మతాలా? ఎందుకురా ప్రార్థన చేస్తున్నామంటే మార్కులు రావాలి. దేవుడి మీద ప్రేమ కాదు, దేవుడి మీద నమ్మకం కాదు. నాకు మార్కులు రావాలి, ఏ దేవుడికి ప్రార్థన చేయమన్నా చేస్తాను. నాకు మార్కుల మీద ప్రేమ, దేవుడి మీద కాదు. కాబట్టి సాతాను ఎప్పుడు కూడా దేవుడి మంచితనం మీద సందేహాన్ని పుట్టిస్తూ పనిచేస్తాడు. మనం విశ్వాసంలో పిల్లలు పెంచాలి. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా స్తుతించే పెదాలు. దేవుడు ఏ మేలు కొరకు దీన్ని ఉద్దేశించాడు? ఇక్కడ నేనేం పాఠం నేర్చుకోవాలో? పిల్లలు ప్రతి విషయంలో కూడా అది కావాలి ఇది కావాలి కాదు, అది కాదు మనం నేర్పించాల్సిన ప్రార్థన. ఏది ఏమైనా సరే నేను నీలో ఉండాలి, ప్రతి పరిస్థితి నేను తీసుకోగలగాలి. ఒకటి సందేహం ద్వారా మన మనసును చెరపడానికి అనుమానం, విశ్వాసం కాదు అనుమానం. విశ్వాసానికి అనుమానానికి క్వైట్ ఆపోజిట్. విశ్వసించేవాడు కలవరపడడం, నేను దేవుడు నమ్ముతున్నా, దేవుడు నమ్ముతున్నాను అని చెబుతూ కూడా ఊరికనే భయపడతా ఉంటాం. ఎట్లా దేవుడికి ఇష్టలుగా మనం ఉంటాం? ఎట్లా దేవుడికి ఇష్టలుగా మనం ఉంటాం? వాడు అనుమానాల ద్వారా మనల్ని దేవుడికి దూరం చేస్తాడు, అవిశ్వాసం ద్వారా దేవుడికి దూరం చేస్తాడు. రెండవ మాట, వాడు అబద్ధాల ద్వారా దేవుడికి దూరం చేస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు, వాడి స్వభావమే అబద్ధం. ఏదేం తోటలో వాడు చేసిన పని అదొకటే, తింటే చస్తారు అన్నాడు. మీరు చావరు, అబద్ధం. మీరు దేవతలైపోతారు, అబద్ధం, అబద్ధం. కానీ లాభం అలా కనబడుతుంది. అబద్ధం ఎంత ఆకర్షణీయంగా ఉందో. సత్యం గడప దాటడానికి ముందే అబద్ధం అరవంత చుట్టొచ్చిందట. అంత వేగంగా వెళ్ళిపోతా ఉంది. మన కళ్ళ ముందు చూస్తున్నవన్నీ అబద్ధాలు. ఆ రీల్స్ అన్ని అబద్ధాలు, ఆ సినిమాటిక్ వీడియోస్ అన్ని అబద్ధాలు. ఏది నిజం కాదు, ఏది నిజం కాదు. నేను నా పరిధులు, నా పరిమితులు, నేను ఇంతే, నా జీవితం ఇంతే అన్న విషయాన్ని మర్చిపోయి ఏం కాదు, ఏం కాదు, నాకు విల్ పవర్ ఉంది, ఏం అవ్వాలనుకుంటే అయిపోతాను. అది ఎంత పెద్ద అబద్ధమో. ట్రూ ఐడెంటిటీ, దేవుడు నా తండ్రి. దేవుని ప్రతిరూపాన్ని నేను అబ్బా నానా అని పిలిస్తే ఆయన నాతో మాట్లాడతాడు. వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకి అర్థమైతే ఎంత బాగుంటుందో, వాళ్ళ ఐడెంటిటీ అర్థమైతే ఎంత బాగుంటుందో. కానీ దేవుడి విషయంలో దేవుడు కఠినమైన హృదయం కలిగిన వాడు. దేవుడు అందుకే ఈ పేదరికంలో పుట్టించాడు. దేవుడు అందుకే నీకు నష్టం చేశాడు, అమ్మను దూరం చేశాడు, నాన్నను దూరం చేశాడు. ఎట్లాగా దేవుడి మీద ఆ కోపం పుట్టించేటట్లుగా వాడు ఆలోచనలో మన హృదయంలో పెడతాడో. దేవుడు నిన్ను ప్రేమించడు, దేవుడు నీకు పాపాన్ని క్షమించడు. నువ్వెవరికి పనికిరావు, దేవుడికి పనికిరావు. అది ప్రత్యేకమైన పిలుపు, ఏర్పాటున్న వాళ్ళకి మాత్రమే. దేవుని వాక్యం అలా చెప్పట్లా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, ఎందరూ తన అంగీకరించరో, ఎందరూ అన్న మాట దగ్గర అది లిమిటే లేదు. ఎవరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినా, ఎందరు తన అంగీకరించరో వారికి అందరికీ దేవుని కుమారుల గుటకు అధికారం వస్తుంది. మనం దేవుని పిల్లలమని వాక్యం అధికారంతో మాట్లాడుతుంది. దేవుని స్వరూపాలమైన వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాదు కాదు, నువ్వు నీ పోలిక, మీ అమ్మ పోలికలు, నీ పోలికలు, మీ నాన్న పోలికలు, అంటే నీకు జీవితాన్ని ఇచ్చింది వాళ్ళే. వాళ్ళే, వాళ్ళు చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతే ఇంకేం లేదు, జీరో. మన ఉనికి ఏంటో తెలియకుండా చేస్తున్నాడు, మన ఉనికి ఏంటో తెలియకుండా చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ కొరింథీయులకు రాసిన 2:5-17 ఎవడైనా క్రీస్తునందు నీడల వాడు నూతన సృష్టి, సమస్తముగా నూతనగా చేయబడ్డాయి, పాతవి గతించాయి. గత జీవితం వాడి మోసాల చేత చీకటి జీవితాన్ని దాన్నే మళ్ళా తలుచుకుంటూ, నేనెంత పాపినేనో. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపం నుంచి మనం విడిపించింది. గతాన్ని తవ్వేటట్లుగా, గతాన్ని జ్ఞాపకం చేసి మనల్ని ఆపడానికి ఎంత ప్రయత్నం చేస్తాడో. అబద్ధాలకు జనకుడు, అబద్ధాల కోరు. దేవుడు నిన్ను క్షమించడు. నో, దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆయన క్షమించలేని పాపం అంటే ఏదీ లేదు. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనం విడిపిస్తుంది, ప్రతి పాపం నుంచి విడుదల. ఇప్పుడు అబద్ధాలు నమ్మడానికి వీల్లేదు, తెలియక మోసపోయి దేవుడికి విరుద్ధంగా జీవించాం. ఎప్పుడైతే ఆయన దగ్గర ఒప్పుకున్నామో, నూతన సృష్టి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించామో, దేవుని పిల్లలం అయిపోయాం. మన ఐడెంటిటీ మనకు అర్థం అవ్వాలి. కాబట్టి సాతాను మనసు మీద పనిచేస్తున్నప్పుడు మనలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు, మనలో ఒక అబద్ధాలను చూపిస్తాడు, మనలో ఆందోళన, భయాన్ని తీసుకొస్తాడు. విశ్వాసానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉండే వెళ్తాం, ప్రతీదానికి భయపడతాం. తిమోతికి రాసిన 2:7 దేవుడు మనకి ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు తప్ప పిరికితనం గల ఆత్మనివలా. ఈ దేవుడు ఏ ఉద్దేశంతో చేశాడో దానికి నిలబడ్డం, ఆ బాధ్యతలు తీసుకోవటం, పరిచర్య బాధ్యతలు తీసుకోవటం, నోరు ఎత్తి ప్రకటించటం, మాట్లాడటం, ముందుకు రావటం. ఇందులో ఎంత వెనక్కుంటామో, లోక విషయాల్లో, డబ్బుల విషయంలో, పేరు ప్రఖ్యాతల విషయంలో ఎగబడతాం. జ్ఞానరత్నంకి టీచర్ ఉద్యోగం రావాలి. ఆ టీచర్ ఉద్యోగం కోసం ఎంత సాహసం చేశారో. చిన్నపిల్లలకి టీచర్ ఉద్యోగం ఇస్తాము, టీచర్ చిన్నపిల్లలకి ఉద్యోగం చేస్తాము అని ఆ ప్రీ ఉద్యోగం, ప్రభు పరిచర్య ఎంత ఆలోచించిందో తనే. ఇంకా ఇప్పుడన్నా ముందుకు వచ్చింది, ఇంకెంతమంది ఆలోచిస్తా ఉన్నారో. ఎన్నో భయాలు, డబ్బు దగ్గర ఎంత భరోసా, జీతం వస్తుంది, గుర్తింపు ఉంటుంది, దేవుడి పరిచర్య ఏమొస్తుంది, ఏమీ రాదు. ఒళ్ళు దాచుకోవటం. దేవుడు అసహించుకుంటాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండుట అసాధ్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని ఎదుట కట్టబడ్డ బలమైన దుర్గాలు. వాడు యవన కాలంలో అడుగుపెట్టి ఆలోచించే సమయానికి దేవుడు భూతంలా కనబడుతున్నాడు, లోకం అద్భుతంలా కనబడుతుంది, దెయ్యం దేవతలా కనబడుతుంది. అంతగా దేవుని మీద దూషణకరమైన మాటలు. వాడి పనే దేవదోషణ పలుకు నోరు వాడుకుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదివితే 13వ అధ్యాయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. 13:6 గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరిచెను, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. సత్యాన్ని అసత్యముగా, నిజాన్ని అబద్ధముగా, శాశ్వతమైన రాజ్యాన్ని అశాశ్వతమైనదిగా, అశాశ్వతమైన భూలోకాన్ని శాశ్వతమైనదిగా, చిన్న చదువులను ఇదే జీవితానికి పరమావధిగా, దేవుని వాక్యం జీవవాక్యాన్ని అది వేస్ట్ ఆఫ్ టైం కింద, విలువ లేని దానిగా ఎంత మోసం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనసు మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆ సాతాను దాడిని ఎదుర్కొనే ఆయుధం యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం నేర్చుకోగలిగిన ఆయుధం యేసుక్రీస్తు ప్రభు. లూకాసువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించిన రాయబడి ఉంది, నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపవలదని రాయబడి ఉన్నది. రాయబడ్డ మాటల హృదయం మీద రాస్తే వాక్యం చేత పిల్లల హృదయాన్ని నింపితే సాతాను దాడి, మానసికమైన దాడి, మనసును చేపే దాడి ఎంత వాడు ట్రై చేసినా వాక్యాన్ని బట్టి నిలబడగలుగుతారు, వాక్యాన్ని బట్టి నిలబడగలుగుతారు. కాబట్టి రావునందు పిల్లరా, మొదటి కీర్తన మనం చదివా, మొదటి కీర్తన మొదటి కీర్తన 2వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే వాడు ధన్యుడు. వాక్యంలో పిల్లల్ని పెంచి పెంపారాలి, పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, అది మనకి ఇవ్వబడ్డ భాగ్యం. కాబట్టి రేపు వయసు వచ్చిన తర్వాత వాడంతటి వాడు తెలుసుకుంటాడంటే ఎన్నో అప్పటికి బలమైన దుర్గాలు కట్టుబడతాయి, అప్పటికి ఆలోచన విధానం మారిపోతుంది, అప్పటికి వాడు దేవుడికి అసహ్యకరమైన వాడిగా ఉంటాడు, రహస్య జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు, దేవుని కుమారుడు సర్ప సంతానంగా మారిపోతాడు. బాలుడు నడవవలసిన త్రోవను బాల్యం నుంచే, అందుకే చిన్నపిల్లల మనసును నల్లటి బ్లాక్ బోర్డ్ అంటారు, నల్లటి బ్లాక్ బోర్డు మీద తెల్ల శుద్ధితో రాస్తే చెరిగిపోదు. ఆ రిసెప్టివ్ గా ఉండి అదేంటి, ఇదేంటి, నేనేంటి, దేవుడేంటి, ఆ సృష్టి ఏంటి అని అడుగుతా ఉన్నప్పుడు సరి అయిన ఇన్ఫర్మేషన్ అనడం కంటే కూడా వాక్య సత్యాలను పిల్లలకు మనం నేర్పించకపోతే సాతాను అబద్ధాన్ని చూపించడానికి, అబద్ధంతో నింపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ భయంకరమైన ప్రమాదం నుంచి పిల్లలు తప్పించడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన అవకాశం చిన్నపిల్ల పరిచర్య. చిన్నప్పటి నుంచి బాలుని ప్రభువులో పెంచుదాం. అటు కృపా ప్రభు ఏలూరు కిడ్స్ సహవాసానికి అలాగే మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.